கிருமிநாசம் கொண்டுள்ளதான். మన ముందర ఉత్తరం రాస్తే మనం హైదరాబాద్ వస్తున్నామని అక్కడ మనకున్నటువంటి భక్తులు, అక్కడ మనకున్నటువంటి స్నేహితులు, అక్కడ మనకున్నటువంటి బంధువులు అందరూ వచ్చి స్టేషన్లో మనం రిసీవ్ చేసుకున్నాం. ఇలా హైదరాబాద్ వస్తున్నాం, ఫలానా ఉదయం నరసాపురం ఎక్స్ప్రెస్లో ఇలా వస్తున్నామంటే ఆ స్టేషన్కి అందరూ వస్తారు. భక్తులు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఎందుకు? మనల్ని రిసీవ్ చేసుకోవటానికి. మరి మన శరీరం ఏదో రోజు చనిపోతుంది, ప్రాణం కూడా తిరుగుతున్న ప్రతి మనిషి ఏదో రోజున మరణిస్తారు. అది మనిషి కావచ్చు, పశువు కావచ్చు, లేదా పురుగు కావచ్చు. ఏ శరం అయితే ప్రాణం కూడా జరుగుతుందో తిరిగే ప్రతి శరీరం ఏదో ఒక రోజున మరణిస్తుంది. అలాగే నీ శరీరాలు మరణిస్తాయి, నా శరీరం మరణిస్తుంది, అందరి శరీరాలు మరణిస్తాయి ఏదో ఒక రోజున. పుట్టిన ఎప్పుడు అంతమవుతుందంటే సాగుతుంది అంతమవుతుంది. పుట్టిన మనిషి వాడి ప్రారంభం ప్రకారం సినిమా తెర మీద బొమ్మ యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తాడు, వాడి జీవితం సాగుతోటి అంతమైపోతుంది. ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానాలు దహనం చేస్తారు, కొంతమంది గొయ్యి తీసి అందులో కట్టారు, శరీర యాత్ర ముగిసిపోయింది. లోపల జీవుడు ఉన్నారు కదా, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది అనుకుని జీవుడు ఒకడు ఉన్నాడు. ఆ జీవుణ్ణే మనం మనస్సు అని పిలుస్తాం. ఆ జీవుడు శరీరం విడిచిపెట్టాక ప్రయాణం చేస్తాడు. మరి ఇప్పుడు హైదరాబాద్లో మన భక్తులు వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. శరీరం చనిపోయిన తర్వాత మనం ఎవరు రిసీవ్ చేసుకుంటాం? ఎవరికి చెప్పుకుంటాం రిసీవ్ చేసుకున్నాం? ఇలా మేము వస్తున్నాం, మీరు మనం రిసీవ్ చేసుకుంటే రిసీవ్ చేసుకున్నంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరనుకోకుండా ఉన్నారా? ఎవరంటే మన జీవితంలో భగవంతుడు మనకి చేతులు ఇచ్చినందుకు ఈ చేతులతో మంచి పనులు చేస్తే, నోటితో మంచి మాటలు మాట్లాడుతుంటే, నేత్రాలు ఇచ్చినందుకు మంచి దృశ్యాలు చూస్తుంటే, దాంతో భవిష్యత్తులో లైట్ విజన్ అంటారు ఇంగ్లీష్లో. మంచిది మంచిని చూడటం, చేతితో మంచి పనులు చేయటం, నోటితో మంచి మాటలు మాట్లాడటం, మంచి విషయాలు శ్రవణం చేయటం, ఇది పెళ్లి కొడుకుల దగ్గరని ఎలా తీసుకొస్తారో ప్లాట్ఫారం మీదకి. మనం చేసిన మంచి మంచి కొంతమంది వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి తగినవాడు రాత్రి ఒంటి గంటనే నిద్ర లేకుండా ఎలాగో ఉంటారో తగినవాడు. అలాగే కొంతమంది సమాజ యొక్క క్షేమం కోసం అలా ఏదో ఒకటి మంచి చేస్తా ఉంటారో తగినవాడు. అసలు ఇప్పుడు మనం ఇప్పుడు శరీరం ఉండగా మన శవం ఈ భూమి మీద ఉండగా మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన పనులు ఇవన్నీ ఏం చేస్తాయంటే, మన శరీరం మరణించాక అవి మన జీవుణ్ణి జీవుని రిసీవ్ చేసుకోవడానికి కనిపెట్టుకుంటారు. సికింద్రాబాద్ స్టేషన్లో మన బంధువులు ఎలా మనం రిసీవ్ చేసుకుంటారో, జీవుని మన శరీరం విడిచిపెట్టాక మన జీవుని రిసీవ్ చేసుకుని చీకటి మార్గంలో కాకుండా ఇరుగు మార్గంలో, మన చీకటి మార్గంలో నడవటం కష్టం, ఇరుగు మార్గంలో నడవటం తేలిక. చీకటిగా ఉంటే ఈ గోడ నుంచి ఆ గోడ కాకూడదు అన్నా, అదే నిలువునైతే అంత దూరమైన నడవడం. అంటే మనం చేసే మంచి పనులు మన రిసీవ్ చేసుకుంటాయి. ఇది మన జీవుని, మన బంధువులు స్నేహితులు రిసీవ్ చేసుకోరు. మనం చేసిన మంచి పనులు కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేసుకుని ఈ జీవుని రిసీవ్ చేసుకుంటాయట. రిసీవ్ చేసుకుని దగ్గరుండి చీకటి మార్గంలో కాకుండా విరుగు మార్గంలో మన స్వర్గలోకంలోకి తీసుకెళ్తాం. ఈ మంచి పనుల యొక్క పరిచయం ఉన్నంతకాలం అక్కడ అట్టే పెట్టుకుంటాం మనం. అంటే ఈ మాట్లాడిన మంచి మాట, మీరు చూసిన మంచి దృశ్యాలు, చెప్పడం చేసిన మంచి పనులు, మీ నగరలోకి వచ్చేటువంటి మంచి ఆలోచనలు ఈ ఉదయం పోతాయి అనుకోకండి. మనకి మరణం వస్తే కంగారు పడతాం. మనం మంచి పనులు చేస్తుంటే కంగారు పడకండి, అది వచ్చి మన దగ్గరని తీసుకెళ్తాం. కంగారు పడకండి, అసలు మరణం చాలా మంచిది. అలాగనికి మనం కోరి తెచ్చుకోకూడదు. మరణం అంటే మనకు అర్థమైతే మరణం అంటే భయం పోతుంది. అందరికీ భయం మరణం అంటే. మరణం అంటే భయపడక్కర్లేదు, మనకు భయం వస్తుంది. ఏం చేద్దాం, మరణం అంటే ఏంటో మనకు తెలియటం లేదు కాబట్టి భయం వస్తాం. మరణించిన వాడికి పునర్జన్మ వస్తున్నా కానీ మరణం లేని వాడికి పునర్జన్మ రాదు. ఎవరికి పుట్టిన వాడు చనిపోతాడు, చనిపోయిన వాడికి మళ్ళీ జన్మ వస్తుంది, చనిపోకుండా మళ్ళీ జన్మ రాదు. అంచేత చనిపోవటంలో ఏమవుతుందంటే మళ్ళీ కొత్త శరీరం, కొత్త వాతావరణం. ఆ జీవుడు సంస్కారాన్ని బట్టి ఉత్తమ జన్మ రావచ్చు, ఉత్తమ లోకాలకు వెళ్ళవచ్చు. అంటే మరణం వల్ల మనకు ఉత్తమ పునర్జన్మ వస్తుందని మన ముందుకి తాకినప్పుడు, అది మన అండర్స్టాండింగ్, మన హ్యూమన్ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మరణం అంటే నోటికి నీరు వంతులు, భయం పోతుంది. అంతకాలం మనకు మరణం అంటే భయం వస్తూనే ఉంటుంది. అంటే మనకు మరణ భీతి, దాని వాస్తవ స్వరూపం, గత యొక్క వాస్తవ స్వరూపం మనం తెలిసేది ఆ భయం కూడా పోతుంది. భయం ఎప్పుడు వస్తుంది, లోపల ఏదైనా కోరుకున్నప్పుడే మనకు భయం వస్తుంది, మనకు ఆ కోరుకున్నప్పుడే కోపం వస్తుంది, లోపల ఏదైనా కోరుకున్నప్పుడే చిరాకు వస్తుంది, లోపల ఏదైనా కోరుకున్నప్పుడే మనసులో వ్యధ వస్తుంది. ఆ డిజైర్ లేని వాడికి ఏది రాదు. అందులో ముఖ్యంగా మీరందరూ దేవుడి గుళ్ళో కలుపుతున్నారు, దేవుణ్ణి చూస్తున్నారు, గుళ్ళో కలుపుతున్నారు దేవుని, విష్ణువాలయమో శివాలయమో ఏదో దేవుడి నుంచి మనం నీటిలో దిగాలి. మనం చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టి నుంచి నీటిలో దిగాం, ఏదో దేవుడి నుంచి చెరువులో దిగుతాం. అదేవిధంగా మన పరబ్రహ్మలోకి, పరమాత్మలోకి మన హృదయంలోకి దిగాలంటే ఏదో విష్ణువో శివుడో ఏదో ఒక దేవుడి నుంచి లోపలికి దిగాలి. మీరు గుళ్ళోకి వెళుతున్నారు, గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూస్తున్నారు, అలా చూడండి మంచిది. కానీ మీ కథసారి జన్మ ఎప్పుడంటే మీకు ఈ స్వర్గము నరకము ఇట్ల మీద ఇంకా ప్రయాణాలు ఎప్పుడు ఆగిపోతాయంటే, శరీరం చనిపోయిన తర్వాత ఈ వెళ్ళటాలు, పోకలు రాకలు, పోవటాలు రావటాలు ఎప్పుడు ఆగిపోతాయంటే, గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూడటం అలా ఆగిపో, చూడటం మంచిదే. మనకి గుళ్ళో ఒక రోజు వెళుతూ ఉంటారు, దేవుణ్ణి చూస్తూ ఉంటారు, కానీ మాకు శాంతి లేదండి, సుఖం లేదండి అంటూ ఉంటారు. గుళ్ళో ఉన్న దేవుణ్ణి కాదు, అంత మాత్రం చేస్తే నీకు శాంతి కలగదు. హృదయంలో ఉన్న దేవుణ్ణి చూడాలి. ఈ హృదయంలో ఉన్న దేవుణ్ణి చూస్తే అప్పుడు మనకి పరిమితి లేని సుఖము, పరిమితి లేని శాంతి, పరిమితి లేని ఆనందము కలుగుతుంది. ఇంకా స్వర్గానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి, ఆ లోకానికి వెళ్ళాలి, ఈ లోకానికి వెళ్ళడానికి బుద్ధి కూడా ఉండదు, ఇంకా అసలు సంకల్పమే ఉండదు. అందుచేత ఈ ప్రవచనాలు మీకు బాగా ఉపయోగపడతాయి, మీ మనస్సుని భగవంతుడి వైపుకి మళ్ళిస్తాయి. అంటే ఈ ప్రవచనాలు వినటం వల్ల మన బుద్ధి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనకు భగవంతుడు ప్రాణం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, ఈ శరీరం ఒకటి ఇచ్చి కూరుకోలేదు, ప్రాణం ఒకటి ఇచ్చాడు, బుద్ధి ఒకటి ఇచ్చాడు. ఈ ప్రాణం లేకపోతే శరీరాన్ని ఇక్కడ ఉంచరు, తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. ప్రాణం ఉంది కాబట్టి మనల్ని ఇలా గౌరవిస్తున్నారు, ఇలా తిరుగుతున్నారు, ఇలా ఏదో ఆధ్యాత్మిక రంగమో, రాజకీయ రంగమో, సాంఘిక రంగమో, మరొక రంగమో, వ్యాపారమో, మరొకటో మరొకటి, అసలు శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం అటు ఇటు తిరుగుతుంది, ఏదో పని చేసుకుంటున్నారు, అందరూ తలవ పని ఏదో చేసుకుంటున్నారు, ఎవరి సంస్కారాన్ని బట్టి పని చేసుకుంటున్నారు. శరీరం ఉంది కాబట్టి, ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం తిరుగుతాను. ప్రాణం లేకపోతే 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఈ తుక్కును తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. ప్రాణం ఉంది కాబట్టి శవాన్ని దూరం, ప్రాణం లేకపోతే శవాన్ని ఎవరు దూరం వెళ్ళచ్చు. తర్వాత బుద్ధి ఒకటండి, ఆలోచించుకుంటాం ఏది మంచి, ఏది చెడు, ఏ పని ఎలా చేయాలి అని ఆలోచించుకుంటాం. ఆలోచన కూడా తపస్సుతో సమానం, బుద్ధి కూడా మనిషికి అవసరం. కారికి డ్రైవర్ ఎటువంటి వాడో, మన శరీరానికి కూడా బుద్ధి ఎటువంటిది. మీకు భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు, భౌతికమైనటువంటి భోగాలు ఎన్ని ఉన్నప్పటికీ బుద్ధి చెడిపోతే నీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు. బుద్ధే ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉన్న విషయాన్ని గ్రహిస్తుంది, గ్రహించి ఆలోచించుకుంటుంది, అది ఆలోచించిన మళ్ళీ ఇంద్రియాలకు ఆకర్షిస్తుంది, ఆకర్షిస్తే దాని ప్రకారం మన శరీరం పనిచేస్తుంది, మన ఇంద్రియాలు పనిచేస్తాయి. అది అంచేది మనం ఏం చేయాలి, ముందు సమాన బుద్ధి కలిగి ఉండాలి, రాగద్వేషాలు తగ్గించుకోవాలి. మనకు రాగద్వేషాలు ఎక్కువ ఉన్నాయనుకోండి మన మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఎక్కువ ఇష్టం ఉన్నా మనస్సుకి బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఎక్కువ అయిష్టం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎవరి మీదనే నీకు కోపం ఉందనుకోండి నీకు నీ దేవుడి జ్ఞాపకం రావడం, నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళే జ్ఞాపకం వస్తాడు. అలాగే నీకు ఎవరి మీద అతిగా ఇష్టం ఉందనుకోండి అలాగే అతిగా ఇష్టం ఉన్న వాళ్ళే జ్ఞాపకం వస్తారు. వాటిలో ఇంగ్లీష్లో లైక్స్ డిస్లైక్స్ అంటారు, ఇష్టాలు అయిష్టాలు. దీనివల్ల మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తా ఉంటుంది. నేను ఈ మధ్యన ఒకరిని అడిగాను, యానీ మీ మనస్సు బాహ్యముఖానికి అంత ఎక్కువ రావటం లేదు, ఎక్కువ అంతర్ముఖత్వంగానే ఉంటుంది, ఎక్కువ సహనంగా ఉంటున్నారు, సహించే శక్తి ఎక్కువగా కనిపిస్తుంది, మీ సహజంగా అంతర్ముఖత్వం అంటే ఆయన ఏమన్నారంటే నా గొప్ప కదండి, మా అమ్మ దగ్గర నుంచి మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది అండి, నా తెలివి కాదన్నాడు ఎవడ. నాకున్న అంతర్ముఖత్వము, నాకున్న సహనము, ఇది మా అమ్మ దగ్గర నుంచి మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది కానీ నేను ఏదో సాధన చేసి తెచ్చుకోలేదండి, ఇది నాకు న్యాచురల్గానే నార్మల్గానే అంతర్ముఖత్వ స్థితి వచ్చిందని చెప్పాడు. మనం ఎవరైనా పొగిడితేనే మనం తట్టుకోలేము, ఎవరైనా విమర్శిస్తేనే కుంగిపోతాం, ఎవరైనా పొగిడారనుకుని మనం పొంగిపోతాం, ఎవరైనా విమర్శిస్తే కుంగిపోతాం. అది తట్టుకోలేం, ఇది తట్టుకోలేం, సుఖం వచ్చినా తట్టుకోలేం, దుఃఖం వచ్చినా తట్టుకోలేం. తినందరూ అలా చాలా బేరాలు నిష్ఠగా ఉండేవాళ్ళు. ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తారు ఆయన గురించి, తెలంగాణ గురించి. తెలంగాణ ఒక రోజు కూర్చుని మార్నింగ్ కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నారు. వాళ్ళ మనవలో టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నారు. తెలంగాణ మనవలో టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నారు. తెలంగాణ ఏం చేస్తున్నారంటే టీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నారు. మీరు ఏమి తింటున్నారు అని అడిగిన తెలంగాణ మనం, మేము బిస్కెట్లు తింటున్నాం, టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నాం అని అడుగుతున్నాం మనోడు. మరి ఏమి తింటున్నాను అని అడుగుతాం తెలంగాణ. మీరు ఏమి తినటం లేదు, టీ తాగుతున్నారు అని అడుగుతాం తెలంగాణ. అడుగుతుంది ఈ పేపర్ అంతా నన్ను తింటూ రాశారు, మీరు బిస్కెట్లు తింటూ టీ తాగుతున్నారు, నేను చెట్లు తింటూ టీ తాగుతున్నాను అని అడిగాను. నేనేమో టీ తాగుతున్నాను, చెట్లు ఈ పేపర్లో రాసిన చెట్లని నా గురించి పేపర్లో రాసిన చెట్లని తింటున్నాను, తాగు తింటున్నాను, చెట్లు నేను తింటున్నాను, చెట్లు తింటూ టీ తాగుతున్నాను, మీరేమో బిస్కెట్లు తింటూ టీ తాగుతున్నారు, తేడాకే నేను తింటున్నాను మీరు తింటున్నారు. నేను చెట్లు తింటున్నాను, మీరు బిస్కెట్లు తింటున్నారు, తినటం సమానం. అంటే ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు ఆయన ముఖంలో కూడా ఎప్పుడు నిర్వికారం కనిపించదు. అది అంటే ఆ స్థాయిని కనుక మనం సంపాదిస్తే మనకి ఇంకా రాక పోక ఉండదు. ఆ శరీరం పడిపోయినప్పుడే మోక్షస్థితిని, ఆ మోక్షానుభవాన్ని అందుకుంటాం. అప్పుడు వాళ్ళ శరీరం ఉన్నా ఒకటి, శరీరం లేకపోయినా ఒకటి, రోగం కనిపించినా ఒకటి, రోగం కనిపించకపోయినా ఒకటి, వాడు ఉన్నానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది, ఆ ఉండటం అనేది వాడికి అనుభవం అవుతూ ఉంటుంది. లోపల ఉన్న శాంతి సుఖం వాళ్ళకి ఎంత అనుభవంలోకి వస్తుందంటే మనస్సును చదరమంటే చదరదు, ఇంద్రియాలు కదలమంటే కదలవు. అటువంటి సుప్రీం స్టేట్, హైయెస్ట్ స్టేట్గా జీవుడు అందుకుంటాడు. ఆ జీవుడు ఆ స్టేట్కి అందుకునే వరకు మనకి ఈ జన్మించటం మరణించటం, ఈ జన్మించటం అనేది మరణించటం అనేది, మరణించటం అనేది మళ్ళీ జన్మించటం అనేది సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు వరకు నీ హృదయంలో ఉన్న దేవుడిని చూచే వరకు. అనుభవం అనేది మన హృదయంలోనే జరగాలి, దేవుణ్ణి చూడటం అనేది మన హృదయంలోనే జరగాలి. అది మన కడసారి జన్మ, అది చివరి జన్మ, అది చివరి స్థితి కాదు, ఇది పరమస్థితి, ఉదాత్తమైన స్థితి, ఉత్తమ స్థితి. ఆ స్థితిని పొందటం కోసమే మనం జపాలు చేసినా, పూజలు చేసినా, ప్రాణాయామాలు చేసినా, ఆ మహోన్నతమైన స్థితిని పొందటం కోసమే. భగవాన్ ఏమంటున్నారంటే కొన్ని సంవత్సరాల తరబడి అది సంభాషించడం వల్ల తెలియని విషయం మౌనం కూడా ఒక్క క్షణంలో తెలుస్తాం. ఈ మాట్లాడటం అనేది, రచన చేయటం అనేది ఎంత ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం.
చక్కగా మాట్లాడగలగటం, మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలగటం, ఈ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ బుద్ధికి సంబంధించిన విషయాలు. ఎన్ని ప్రసంగాలు చేసినా, నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నీ మనసులో మార్పు రాకపోతే ప్రయోజనం లేదు. మహర్షుల దగ్గర, మహాత్ముల దగ్గర, యువతుల దగ్గర వాళ్ళు ప్రసంగాలు చేయకపోయినా, వాళ్ళు రచనలు చేయకపోయినా, వాళ్ళ సన్నిధానంలో వాళ్ళు మౌనంగా కూర్చున్నాం, వాళ్ళ వైబ్రేషన్స్ నీ బ్రెయిన్ మీద పనిచేసి నీకు మారు మనసు వస్తుంది, అంతర్ముఖ స్థితి కలుగుతుంది. ఎప్పుడు మహాత్ములతో మానసికమైన అనుభవం వల్ల నీ మనసు చలబడుతుంది, నీకు అంతర్ముఖత్వం వస్తుంది. ఉపన్యాసాలతో సంబంధం లేకుండా, ప్రవచనాలతో సంబంధం లేకుండా, రచనలతో సంబంధం లేకుండా, రీడింగ్తో సంబంధం లేకుండా, హీరింగ్తో సంబంధం లేకుండా, థింకింగ్తో సంబంధం లేకుండా, మహర్షులతో కూడా మానసికమైన అనుబంధం మొదలపడి నీ మనసు చలబడిపోతుంది. అంటే మాట కంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉంది. భగవంతుడు సూక్ష్మానికి సూక్ష్మం, అణువు కంటే సూక్ష్మం. అమ్మ హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అంతర్హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, మనకు సపోర్టుగా ఉన్నాడు, మనకు ఆదిగా ఉన్నాడు, మనకి మధ్యం ఆయన, అంతం ఆయన, మనకి ఏ అవస్థలతో ఆధారంగా ఉందో అదే మనకు కనపడుతున్నాడు. దానికి మోసమే కారణం. అంటే మానవుడికి ఎంతకాలం అయితే ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాలి, ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి బోధబుద్ధి ఉంటుందో అంతవరకు వాళ్ళకి ఆత్మబుద్ధి కాదు. కొంతమంది మామిడికాయ రసం తాగేసి ఆ ట్యాంకర్ కూడా తీగుతా ఉన్నారు. కొంతమందికి 100 సంవత్సరాల వయసు వచ్చినా అలా ఓటమి నాపుతా ఉంటారు. ఓటమి మీద నాటకనే ఇష్టం కానీ 100 సంవత్సరాలు జీవించాం, ఇప్పటికైనా మనసును లోపలకు తోలుకెళ్ళడం అనేటువంటి అభ్యాసం ఉండదు, వైరాగ్యం ఉండదు. ఎవరికి ఎవరు గురువైనా, ఎవరు ఏ సాంప్రదాయంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ప్రకృతిని దాటకుండా మనకి మనకు జ్ఞానం కలగదు. ప్రకృతి గుణాలు, ప్రకృతి లక్షణాలు, మనలోటువంటి గుణాలని దాటకుండా, వాటిని ఓవర్కమ్ చేయకుండా, మనకి దేహబుద్ధిని ఓవర్కమ్ చేయకుండా మనకు ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మబుద్ధి కలగదు. అంతవరకు ఏ జన్మ రాజన్మ మనకి శవబుద్ధి అంటుంది కానీ శవబుద్ధి కలగదు. ఏం చెప్తున్నారంటే, కొన్ని సంవత్సరాలు కలిపి సంభాషించడం వల్ల తెలియని విషయం మౌనం వల్ల క్షణంలో తెలుస్తుంది. అంటే మహర్షి యొక్క మౌనం వల్ల, మహాత్ముడి యొక్క మౌనం వల్ల, ఒక యోగి యొక్క మౌనం వల్ల, అక్కడ మిమ్మల్ని చూడటం వల్ల, ఇది జస్ట్ గాలి చూడటం వల్ల మీ ఉదయంలో చిన్న వస్తువు ఒకసారి తలుపుకుని ఆ తలుపుని నెరవచ్చు. అది వాళ్ళ వైబ్రేషన్స్ కారణమయ్యా. ఆ స్థితి మనకు కలగాలంటే, అంటే మహర్షి యొక్క అనుగ్రహానికి, మహాత్ముల అనుగ్రహానికి మనం పాత్రులు కావాలంటే అధ్యయనం చేయాలి, పెద్దల్ని సేవించాలి, మనం చేయగలిగినటువంటి బుద్ధివర్సు చేస్తూ ఉండాలి, ఎంతో కొంత సాధన కూడా చేస్తూ ఉండాలి. ఈ లోపల వస్తువు ఏది ఏది నీకు తెలుస్తుందో అదే నిజమైన విద్య. ఈ పని చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఆ పని చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఆ యజ్ఞం చేస్తే నువ్వు స్వర్గానికి వెళతావని చెప్పే విద్యలన్నీ వేశ్యకు సంబంధించిన విద్యలే. అది ఆత్మకు సంబంధించిన విద్య కాదే. అవన్నీ బొమ్మల విద్యలు. ఈ లోపల ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నేను నిదానంగా డైరెక్ట్గా నీ జీవున ఆ వస్తువు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ విద్య అయితే నీకు సహకరిస్తుందో అదే నిజమైన విద్య, అదే ఆత్మ విద్య, అదే విద్య రాజ విద్య, అదే విద్యకు రాజు, అదే కింగ్ ఆఫ్ సైన్సెస్. అన్ని శాస్త్రాలకి కింగ్ ఏంటంటే ఆత్మ విద్య. నీకు అనాత్మ విద్య ఎందుకంటే ఆత్మ విద్య వల్ల అనాత్మ తెలియబడుతుంది. అంటే కృష్ణుడు గారు చెప్పాడంటే విద్యలో ఆత్మ విద్యను నేనన్నాడు. దీన్ని యోగి ఏమైన మాటలో చెప్పాలంటే ఒక ఆత్మవిద్య తప్పించి మిగతా నీ వేషకు సంబంధించిన విద్యలు బొమ్మల విద్యలు అనేది చెప్పాలి. ఇలా యోగి ఏమన్నా అంటే నువ్వు ఏది శ్రవణం చేస్తే, ఏ విద్యను అభ్యసిస్తే నీ ఉదయంలో ఉన్నటువంటి ఆ దేవుడు తెలియబడతాడో, నీ ఉదయంలో సర్వస్తువు సత్యవస్తువు తెలియబడుతుందో అదే నిజమైన విద్య, అదే ఆత్మవిద్య, అదే సత్య విద్య. అదే కృష్ణుడు మాటలో చెప్పాలంటే అది విద్యలకు రాదు, అది రాజు విద్య దక్షిణామూర్తి మౌనంలో ఉండటం వల్ల ఆ సనత్కుమారుడికి సనత్సుజాతకి వాడికి జ్ఞానం కలిగింది. దక్షిణామూర్తి మౌనం కొద్ది సేపు ఎలా ఉన్నాడు దక్షిణామూర్తి, ద్వేషంగా లేదు, అహంభావంగా లేదు, ఇష్టంగా లేదు, అయిష్టంగా లేదు, మనస్సుగా లేదు, బుద్ధిగా లేదు, శవంగా లేదు, ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. అలాగే ఎప్పుడైతే చైతన్య వస్తువుని ఆత్మ వస్తువుని ఆ పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే వీడు సంవత్సరం దర్శించారు, ఒకసారి ఆ చైతన్యం వాళ్ళు ఒకవేళ రూపాయలు ఉండగా కలుపుకున్న ఒకసారి మెరిసింది, మన పని పూర్తి అయిపోయింది అనుకున్నారు. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. భౌతిక దృష్టితోటి ఎవరైతే మన క్షేమం కోరి పని చేస్తున్నారో వాళ్ళని మర్చిపోతున్నాం మనం. అంటే మన గుణవంతులు కాదని అర్థమవుతాం కదా. ఈ చిన్న విషయం మనం లోకానికి సంబంధించిన మంచినే మనం మర్చిపోయేటప్పుడు ఈ లోకం అంటే ఉత్తమ వస్తువు, లోకం అంటే నా మరణం అనేది వస్తువు నీకు ఎలా ఉంటుందో నువ్వు గుణవంతులు అయితే కదా అయింది, నువ్వు గుణవంతులు అయ్యింది, బుద్ధిమంతులు అయ్యింటే కదా లోపల వస్తువు నీకు అయ్యేది. నువ్వు గుణవంతులు కాలినప్పుడు బుద్ధిమంతులు కానప్పుడు నీకు ఆ బ్యాలెన్స్ మైండ్ ఆ బుద్ధిని బ్యాలెన్స్ చేసుకునే శక్తి లేనప్పుడు వస్తువు నీకు ఎలా ఉంటుంది. భాష్యంగా నీకు ఎవరైనా ఒక మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలోనే కాదు ఏ మార్గంలోనే నీ పురోభివృద్ధికి ఎవరైనా కృషి చేస్తూ వాణ్యా మర్చిపోతావు. నువ్వు ఒక గుణవంతులు ఎలా ఉంటావు, గుణవంతులు కాదు అది నీకు ఆత్మజ్ఞానం ఎలా పెరుగుతుంది అన్నాడు వాళ్ళు. ఇది రామాయణంలో డిస్కషన్లో ఒక మాట్లాడుతున్న ముందు వాళ్ళు నీకు చెప్తారు. సనత్కుమారుడు వాళ్ళకి యోగ్యత ఉంది, వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళు జనరల్ ఉన్న తోర బుద్ధి ఉన్న వారికి మాట కానీ సూక్ష్మ బుద్ధి ఉన్న వారికి మాట అక్కడ లేదు మౌనం సరిపోతుందని భగవాన్ చెప్పేవారు. అది జన్మాంతర అనుబంధం, ఆ జన్మాంతరంలో ఏనాటి అనుబంధం ఆ దక్షిణామూర్తికి సనత్కుమారుడికి వాళ్ళకి ఒక్కసారి అలా సూచన ఇప్పటికీ వాళ్ళకి జ్ఞానం కలిగింది. అలా చైతన్యం దక్షిణామూర్తి దక్షిణామూర్తిగా లేదు ఇప్పటికే చైతన్యం, ఆ చైతన్యం అలా ఒకసారి చూసేప్పటికీ వాళ్ళ ఉన్నటువంటి అమృత వస్తువు ఆ కార్యక్రమం వస్తువు కలుపుతున్న వాడికి నిరీతి నిరీతనే కాదు వారి వారి స్థానం ఆనందం పెరమనేట్టుగా ఆనందంగా ఉండిపోయింది సనత్కుమారుడితో వాడు. అది జన్మాంతరమైనటువంటి అనుబంధం. కాళిదాస్ చెప్పాడు మీ మీద నాకు ప్రేమన్నా నా మీద నీకు ప్రేమన్నా అది జన్మాంతరమైనటువంటి అనుబంధం. జన్మాంతరంలో అనుబంధం ఉంటే ఒకళ్ళ పొరపాటు ఇంకొకళ్ళు మన్నించుకుంటూ ఉంటారు. ఆ జన్మాంతరం అనుబంధం లేకపోతే ఒకళ్ళ పొరపాటు ఇంకొకళ్ళు పెద్దలు చేసుకుని ఇందులో పడతారు. మీకు ఆ జన్మాంతరం అనుబంధం ఉంటే కదా మీ స్నేహం నువ్వు శ్మశానంలో వెళ్ళే వరకు నిలబడేది అని కాళిదాస్ అన్నారు. కొంతమంది స్నేహాలు ఉంటాయి, ఈ శనివారం ప్రారంభమైతే వచ్చే శనివారం నాకు ఇంకా ఆ స్నేహం ఉండదు. అలాగే నేను చేయడం పథకాలు ఒక స్నేహం ఉందంటే మీ ప్రాణం పోయే వరకు ఒక స్నేహం నిలబడిందంటే లేదు మీకు పూర్వజన్మలో అనుబంధం ఉండి ఉండాలి. అనుబంధం కనుక లేకపోతే చిరకాలం కలకాలం స్నేహం కూడా నిలబడదు అని కాళిదాస గ్రామాలు చెప్పారు. ఇది ఏదైనా పూర్వజన్మ అనుబంధం లేదు. ఇప్పుడు రమణ మహర్షి గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే ఆయన పుస్తకాలు నేనేం చదవలేదు, ఆయన గురించి ఎవరైనా చెబితే అంటే నీకేం లేదు, లేకపోతే ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ లేదు నాకు, లేకపోతే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో రావాలనేటువంటి కాంక్ష లేదు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియకుండానే ఆ జన్మాంతరం యొక్క అనుబంధాలని బట్టి ఆ స్పిరిచువల్ స్టేటస్ ఎంతో కొంత ప్రసాదించాడు. అది పూర్వజన్మ అనుబంధం. అదే కృష్ణుడు గీతలో చెప్తాడు నువ్వు చేసింది ఊరికే పోవడం, ఏదో జన్మలో నీకు వస్తుంది, నువ్వు చేసింది నీకే వస్తుంది, నువ్వు చేసింది నీకు రాదు, నువ్వు చేసిందే నీకు వస్తుంది అని చెప్తూ ఉండేవాడు. అంటే నువ్వు సృష్టిని ప్రేమిస్తుంటే ఈశ్వరుడు ప్రేమకు నువ్వు కూడా అర్హుడు అవుతావు. నువ్వు సృష్టిని ప్రేమిస్తుంటే ప్రేమ నీకు ఉండకపోవడం, ప్రేమ యొక్క ఫోర్స్ ఉండకపోవడం. నువ్వు సృష్టిని ప్రేమించడం వల్ల సృష్టికి అధికమైనటువంటి ఈశ్వరుడు ప్రేమకోవడం వాడు. నేను ఎంత చెప్తున్నానంటే నేను బుద్ధితో ఆలోచించి మనస్తో ఆలోచించి బుద్ధితో నిర్ణయించుకున్నది కాదు. అంటే రమణ మహర్షి గారి జన్మాంతరమైన అనుబంధం. ఇవాళ మీరు హాల్లో కూర్చున్న పెద్దలందరూ కూడా లేడీస్ తెలిసి కలిసి మీరందరూ రమణ మహర్షి గారిని తిట్టిపోసిన నాకు భగవంత ముళ్ళంత చిరకాకంత కూడా ఆయన మీద ఇష్టం పోదు. ఎందుకంటే కారణం ఇది మనస్తో చేసుకున్న నిర్ణయం కాదు, ఈ పాశ్చిమాత్యాన్ని మార్చుకోలేము. మీరు ఆత్మజ్ఞానాన్ని కలగడం కోసం అందరి దేవతలు అనుగ్రహం అక్కర్లేదు, అందరి మనుషులకి అనుగ్రహం అక్కర్లేదు, అందరి యోగులకి అనుగ్రహం అక్కర్లేదు. ఒక యోగి యొక్క అనుగ్రహం, ఒక మహర్షి యొక్క అనుగ్రహం, ఒక దేవతా పురుషుల యొక్క అనుగ్రహం చాలు, ఒక్కడ అనుగ్రహం చాలు. ఆత్మజ్ఞానం కలగడం కోసం అందరి అనుగ్రహం కలిగేది. భగవాన్ చెప్తున్నారు అన్నిటికంటే ఉదాత్తమైన భాష, ఉత్తమమైన భాష, ఉజ్వలమైన భాష మౌన భాష. మౌనం కూడా మాట్లాడుతుంది, కానీ మౌనం మాట్లాడాలని మీకు అర్థం కావట్లేదు. మౌనం కూడా మాట్లాడుతున్న సంగతి ఎవరికి తెలుస్తుందంటే స్థూల బుద్ధి అని వాళ్ళకి తెలియదు, సూక్ష్మ బుద్ధి అని వాళ్ళకి తెలుస్తుంది. మీ బిహేవియర్ను సంస్కరించడం, మీ బిహేవియర్ను సంస్కరించుకుంటే మీ హృదయంలో ఉన్న సత్యం ప్రణాళికగా సమాజానికి వ్యక్తం అవుతుంది. మీ బిహేవియర్ను సంస్కరించకపోతే మీ హృదయంలో ఉన్న నేత జట్టు వచ్చినది తెలియబడదు. ఆ లోపల వచ్చిన అమృత వస్తువు, ఆ మరణలేని వస్తువు ఎప్పుడు మళ్ళీ వరుస్తుందో అది పరమేశ్వరుడు నిర్ణయం ప్రకారం జరుగుతుంది, కానీ మన సంకల్పం ప్రకారం జరగనే జరగదు. కానీ రావటం రావటమే, ఎప్పుడు వస్తుంది ఎక్కడ వస్తుంది ఈశ్వరు నిర్ణయం ప్రకారం అది జరుగుతుంది. జ్ఞాని యొక్క ప్రభావం భక్తుల హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. ఒక మహాజ్ఞాని, ఒక మహాగురువు నడుపుకోండు, వాడు ఏమి ఆడంబరం ఏమి ఉండదు, నేను ఉద్ధరిస్తున్నానా వాడు ఏమి చెప్పడు, సైలెంట్గా నీ పక్క వాడు కూడా తెలియకుండా వాడికి ఉన్నటువంటి ఆత్మశక్తి నీ హృదయంలో ప్రవేశిస్తుంది. వాడి వైబ్రేషన్స్ నీ బ్రెయిన్ మీద పనిచేస్తాయి. నీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియదు ఏది, మీద మహర్షి యొక్క అనుగ్రహం, మహాత్మ యొక్క అనుగ్రహం నీకు వస్తున్నట్టు నీ పక్కన కూర్చున్న వాడికి నాకు తెలియదే. అంత సైలెంట్గా భగవంతుడు పనిచేస్తూ ఉంటాడు. నువ్వు అరుణాచరిస్తాడో, నువ్వు చాలా పని చేస్తున్నావు, ఇతరుల యొక్క గుర్తింపుతో సంబంధం లేకుండా సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు చేస్తున్న మంచి పనిని, జ్ఞానానికి సంబంధించిన ఫీల్డ్లో నువ్వు చేస్తున్న పని లోకానికి తెలియట్లేదు. అది నేను లోకానికి తిరిగి చెబుతున్నాను. ఆ తిరిగి చెప్పడం కూడా నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అంటే నన్ను క్షమించి ఆశీర్వదించు అని అక్షర మన మాలలో రమణ స్వామి అరుణాచలేశ్వరుని అర్థించాడు. అరుణాచలేశ్వరుడు పని చేయట్లేదు అనుకోకండి. ఒకసారి అరుణాచలం వెళ్ళొచ్చారనుకోండి, మీ దృష్టికి ఏమి కనిపించలేదు, అరుణాచలం వెళ్ళొచ్చాము ఏం కనిపించడం లేదంటే అనిపిస్తుంది. లోపల ఎక్కడో అంతరాంతరాలలో మీకు జ్ఞానం కలగడం కోసం మీకు పునాదులు వేస్తూ ఉంటారు పరమేశ్వరుడు. అది మీ బుద్ధికి అందరి కాబట్టి ఏమీ జరగటం లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈశ్వరుడికి అరుణాచలేశ్వరుడు సైలెంట్గానే పనిచేయటం అనమాట. అవి మామూలుగా భక్త జీవులు అది అర్థం చేసుకోవడం కష్టం. వివేకవంతులు కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే అది ఎవరికి అరుణాచలేశ్వరుడు సైలెంట్గా పనిచేస్తున్నాడు, ఆయన పని ఎవరికి అర్థమవుతుందంటే మాట మాటకి బ్రెయిన్లో అప్సెట్ అయ్యే వాడికి, పరిసరాల యొక్క ప్రభావానికి లూనయ్యే వాడికి అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉన్న అనుభవం కాదు. కొంతమంది దేవుని చూస్తే దానికి ఆకర్షించబడతారు, దేవుని చూస్తే అట్రాక్ట్ అవుతారు. ఆ పరిసరాల్లో వాళ్ళు మనుషులు ఏ పరిసరాల్లో ఉన్నారో ఆ పరిసరాల ప్రభావం కాదు దేవుని మీద పడతా ఉంటుంది. ఆ పరిసరాల యొక్క ప్రభావానికి లోనయ్యే మనుషుల మధ్య ఈశ్వరు అనుగ్రహం ఎలా ఉంటుందో అర్థం కాదు. ఆ పరిసర యొక్క ప్రభావానికి లోను కాకుండా ఏ గంట కాకుండా ఎవరైతే తన బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో వారికి మాత్రమే అనుగ్రహం యొక్క గుర్తులు తెలుస్తూ ఉంటాయి. జ్ఞాన యొక్క ప్రభావం భక్త హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తున్నాడయ్యా. రమణ మహర్షి గారు నాకు అడిగారు, మమ్మల్ని ఏ మార్గంలో ప్రయాణం చేయమంటారని, భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, ధ్యాన మార్గమా, కర్మ మార్గమా అని. భగవాన్ ఏమన్నారంటే, నీ పూర్వజన్మలు ఏ మార్గములైతే నువ్వు ప్రయాణం చేశావు, ఈ జన్మలు ఆ మార్గములైతే నువ్వు ఆకర్షించబడతావు, కాదనుకున్నాను ఆకర్షించబడతావు. అంటే ఏ మార్గంలో ప్రయాణం చేసినా నీ చేరేది బ్రహ్మము దగ్గరికి, పరబ్రహ్మము దగ్గరికి. ఎవరు కృష్ణుడు చెప్పాడు, ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా వారిని నేను రుజువు చేసుకుంటాను అని. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసి వచ్చినా వారిని నేను రుజువు చేసుకుంటాను. అంటే మీరు ఎలా చేసినా, ఎలా ప్రయత్నం చేసినప్పటికీ, మీరు పూర్వజన్మలు ఏ మార్గంలో ఎలా మీరు ప్రయత్నం చేశారో ఆ మార్గమే ఈ జన్మలో కూడా మీ చేత ఆకర్షింపబడుతుంది, మీ మనసుకు ఆకర్షణ కలుగుతుంది. మీకు ఏది ఇష్టమో, ఏ మార్గానికి మీ బుద్ధి ఆకర్షించబడుతుందో ఆ మార్గంలోనే ప్రయాణం చేయండి. మార్గం మార్చుకోకర్లేదు, అన్ని మార్గాలకు చేర్చేది పరబ్రహ్మకి. ప్రయాణానికి నవద్వార పూర్వం పేరు, అంటే 9 ద్వారాలు ఉండే, 9 రోడ్లు ఉండే మన టౌన్లో చేరవచ్చు. ఏ రోడ్లు ఉంటే వెళ్ళినా టౌన్లోకి వెళ్తాం. అలా ఏ మార్గంలో, ఏ మార్గంగా నేను ప్రయాణం చేసినప్పటికీ మీరు బ్రహ్మంలో పొందుతారు, పొందవలసిందిగా మీరు పొందుతారు. కానీ మీ ప్రయాణంలో సిన్సియారిటీ ఉంటే, మీరు అసలు దాని పొందాలనేటువంటి సాంక్షన్ మీకు ఉంటే లోపల, దాని గురించి ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంటే మీ ప్రయత్నం సఫలమవుతుంది. అది వృధా కాదు, అది వేస్ట్ కాదు. ఏదో ఒక రోజు మీరు తప్పనిసరిగా వస్తువులు పొందుతారు. మీ ప్రయత్నం విడిచిపెట్టకుండా, ఎంతో కొంత మీ ప్రయత్నం విడిచిపెట్టకుండా మీరు ముందుకు సాగుతుంటే మహాత్ముడు సాంగత్యం నిరతత్వాన్ని తెలుసుకోవడానికి మంచి పద్ధతి. అంటే దక్షిణామూర్తి సాంగత్యం కొనే క్షణాలలో నిజం తలుపులు మెరిసింది సమర్థమాయించే వాళ్ళకి. ఆ హృదయంలోని నిజాన్ని తెలుసుకోవడం కోసమే అనేక జన్మలు మనం తపస్సులు చేస్తున్నాం. కానీ దక్షిణామూర్తి సాంగత్యం వల్ల కొన్ని క్షణాల్లో వాళ్ళ హృదయంలో ఉంటుంది, వాళ్ళ హృదయంలో ఉంటుంది తత్వం వాళ్ళకి తెలిసింది, ఆ నిజం వాళ్ళకి తెలిసింది. ఆ హృదయంలో ఉంటుంది ఆ నిజం. ఆ హృదయంలో నిజం ఎటువంటిదంటే ఈ దేహానికి కానీ, ఈ ఇంద్రియములతోటి కానీ, ఈ మనస్సుతోటి కానీ, ఈ బుద్ధితోటి కానీ, ఈ లోకంతో కానీ, ఈ పంచభూతాలతో కానీ, ఈ జన్మదానాలతో కానీ, స్వర్ణాలతో కానీ సంబంధం లేనిది, స్వతంత్రమైనది, స్వేచ్ఛమైనది, సుఖ స్వరూపమైనది, ఆనంద స్వరూపమైనది ఆ నిజం. ఆ నిజం అంటే మనం మామూలుగా ఇంటికాలు చెప్పే నిజాలు కాదు, ఇవన్నీ వ్యవహారిక నిజాలు. ఈ ప్రపంచం కూడా పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యమే. మీ హృదయంలో సత్యం వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యమే. అయితే ఆ సత్యానికి మీ దేహానికి, ఆ సత్యానికి మీ చావుకి, ఆ సత్యానికి మీ పుట్టికి, ఆ సత్యానికి మీ పుణ్యపాపాలకి, ఆ సత్యానికి వైకుంఠానికి, కైలాసానికి, నరకానికి, స్వర్గలోకానికి, విషమంతవి కూడా చింతాకంత నిలంత భరంత కూడా వచ్చి సంబంధమో లేనే లేదు. అది నేతకి పూర్తి లోపల పూర్తి ఉంది. కానీ ఆ నిజానికి నీ పుణ్యపాపాలకు ఏమి సంబంధం లేదు. సత్యాన్వేషకులకు మాత్రమే ఆ సత్యం ఇక్కడ తెలియబడుతుంది. ఆ సత్యాన్వేషకుని చూసి దేవతలకు కూడా అసలు వస్తున్నది లేదు. ఆ ట్రూత్, ఆ సెక్యులర్ ట్రూత్, దానికి ఏం నైన్ అతి చెప్పడం, ఇది చెప్పడం. నది ప్రవాహం సముద్రమైతే వెళ్ళిపోతూ ఉంటుంది. నా వంట చూడంటే నా నది చూడదు, ఒక 5 నిమిషాలని ఆడమంటే ఆడదు. దాని ప్రవాహమే దాని ప్రవాహం, దాని జోరు దాని జోరు. వెళితే సముద్రంలో కలిసే పడుతుంది దాని ప్రయాణం, దాని ప్రయాణమే. ఆ పక్కన ఈ బ్యాంక్ మీద ఎవరు ఉన్నారు, ఆ బ్యాంక్ మీద ఉన్నాయి, ఎవరినే పట్టించుకోదు. అలాగే నువ్వు సత్యం అయితే సత్యం కోసం జీవిస్తూ, సత్యం కోసం మాట్లాడుతూ, సత్యాన్ని తెలుసుకోనటువంటి ఆ దీక్షతో, ఆ కష్టతో నువ్వు పనిచేస్తూ ఉంటే అది శని చెప్తాడు కదా, శ్రీజట్టు శ్రీజట్టు విజట్టు ఎదురు అట్టి బీటీ బీటీస్టు. సత్యం అంటే మన తెలియదు. సత్యం శివం సుందరం అన్నప్పుడు సత్యానికంటే భిన్నంగా శివం లేదు, సత్యానికంటే భిన్నంగా జ్ఞానం లేదు, సత్యానికంటే భిన్నంగా సౌందర్యం లేదు. సత్యమే జ్ఞానం, సత్యమే సౌందర్యం, అంతా సత్యమే. సత్యం సత్సర్వం మనకి మంత్ర ప్రశ్నలో చెప్తారు. అంతా అదే, అంతా అదే. అది అది ఎక్కడో ఉందని అనుకుంటున్నావు, అది నీ దేహం కంటే, నీ సంకల్పముల కంటే, నీ ఇంద్రియముల కంటే, పంచభూతాల కంటే అత్యంత సన్నిహితములు ఉంది. కానీ దాని తయారీకి ఇరుకు నీకు లేకపోవటం వల్ల నువ్వు మాయలో పడ్డావు. రమణ మనిషి గారు ఒక మాట చెప్తారు, అజ్ఞానం అంటే ఏమీ లేదు అసలు, నిజంగా ఉంటుంది పోవు. నువ్వెవరో నీ తెలియకపోతే అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం. అంతేకాని అజ్ఞానం ప్రత్యేకంగా లేదు. నీవెవరో నీకు తెలియకపోవటం వల్ల నీకు అజ్ఞానం ఉంది ఉంది అనిపిస్తాను. నీవెవరో నీకు తెలిస్తే నీకు అజ్ఞానం లేదు, పూర్వజన్మలు లేవు, ఏమీ లేదు నీకు అర్థమవుతుంది. నువ్వు చేసే సాధన కూడా నువ్వు చేసే సాధన ఇటువంటివి, ఇటువంటి సీలింగ్ ఫ్యాన్ లాంటివి, టేబుల్ ఫ్యాన్ లాంటివి. కానీ హోలీ కంపెనీ ఆ సత్పురుషుల నుంచి సవరణ వాళ్ళు సహవాసం ఎటువంటి న్యాచురల్గా వచ్చి ఏది లాంటిది వల్ల, అది న్యాచురల్గా వచ్చి ఏది లాంటివి. ఇది నువ్వు చేయవలసిన పని ఏమి లేదు, కిడ్నీ కలిపి తీసిస్తే సరిపోతుంది. అలాగే నీ హృదయాన్ని రూపం చేస్తే, నీ హృదయంలో మేహాయించి లేకుండా వాళ్ళతో సహవాసం చేస్తుంటే లేకపోయిన సత్యం నీకు గోచరిస్తున్న వల్ల ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే వాళ్ళ అనుగ్రహంలో నీకు గోచరిస్తుంది. వాటి సాంగత్యం మంచిది, వాళ్ళు మౌనం మన పని చేస్తారు, ఇంకా మాట్లాడుతూ ఉంటారు, మీతో కూర్చుంటూ ఉంటారు, మీతో నడుస్తూ ఉంటారు, మీతో మా భోజనం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసి పని నీ కళ్ళ కనపడదు. నీ సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ వచ్చేస్తే దాని ఆకులు నీకు కనపడదు. ఆకులు కనపడినంత మాపనం చేత గాలి రావటం లేదని కాదు. అదేవిధంగా ఒక ధ్యానం చేసే పని మీ కళ్ళకి అందదు, వాడు పని చేస్తూ ఉంటాడు. ఒక హోటాలకు చేసే పని మీ కళ్ళకి అందదు. అన్సీన్ అని అన్హేర్డ్, మీకు వినకపడకపోవచ్చు, మీకు కనపడకపోవచ్చు, మీ బుద్ధికి అందకపోవచ్చు, మీకు తెలియకుండానే వాళ్ళ అనుగ్రహం మీ మీద పనిచేస్తూ ఉంటుంది. కానీ మీ గుర్తింపు కూడా వాళ్ళు ఈ గుర్తింపు కూడా ఒక లెక్కది. ఏం చెప్పంటే గుర్తింపు కూడా సపరేట్ అయ్యాడు. వ్యక్తి భావన లేదు, వ్యక్తి భావన లేకుండా మన సృష్టిని ప్రేమించినా మనకి జ్ఞానం కలుగుతుంది. విశ్వదృష్టి మనకి వ్యక్తి భావన లేకుండా, లౌకికమైన వాంఛనము లేకుండా మన ప్రేమ కోసమే ప్రేమని సృష్టిని ప్రేమిస్తున్నప్పటికీ నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనం భగవాను అనుకుంటున్నాం. ఆ భగవాన్ మీరు ఎలా ఉన్నారు, ఈ సుమ్మం ఎలా ఉంది, ఈ పొలం ఎలా ఉందని ఒకసారి అనుకుంటున్నాను. చూస్తే రోజు మన భగవంతుని స్మరించుకుంటున్నాం. ఆయన ఒక్కసారి మనం స్మరించుకుంటే మన పని పూర్తయి. మన రోజు ఆయన స్మరించుకుంటున్నాం. ఒకసారి ఆయన మనం స్మరించాలనుకోండి చాలు, ఈ దేశం అనే జైలు నుంచి విడుదల బయటకు వచ్చేస్తాం. కనీస అవసరాలు వాళ్ళకి సరిపో, మినిమం నీడ్స్ వాళ్ళకి సరిపో, వాళ్ళ అవసరాలు పెంచుకుంటూ ఉంటారు, అవసరాలు తగ్గించుకోరు. ఆయన ఎవరు రమణ భగవాన్ కూడా ఉన్న వాళ్ళు ఎవరు ఛార్జ్ చేసుకుని ధ్యానం చేస్తే వారు పరాయి వాడు కాదు, వారు మనవాడు, వారు మనవాడు కాబట్టి మన దగ్గరికి వచ్చాడు. ఈ ఛార్జెస్ జరిపించాలి, మన ఛార్జెస్ జరిపించాలంటే చాలు ఇంకేం అక్కర్లేదు. అనుకుంటే వారు ఉంటారు పండుగ, వారు పరాయి వాడు కాదు, వారు మనవాడు. పరాయి వాడు అయితే మన దగ్గరికి ఇంటికి వస్తాడు, మనవాడు కాబట్టి మన దగ్గరికి వచ్చాడు. కొన్ని కార్యమంత్రాలు వారు వాసన నెలకేంటి వెళ్ళడానికి జన్మించాడు. కానీ ఆ వాసన వాడికి నెరవేరుతుంది, ఆ వాసన వాడికి దూతులైంది, ఆ సంస్కారం వాడికి నశించాడు, నీళ్ళు చేరుకున్నాడు. వారు మనవాడు, వారు పరాయి వాడు కాదు అని స్పష్టంగా భగవాన్ చాటి గారి గురించి చెప్పారు. భగవాన్ శరీరం విడిచిపెట్టారండి, అంటే జన్మాంతరం అనుమానం ఎలా ఉంటుందంటే భగవాన్ శరీరం విడిచిపెట్టారు. అతను చాటి గారు సడన్గా వారి దేశం వ్యాపకమవుతుంది. రమణ మహర్షి గారు శరీరం మీదికి పెట్టాక మనకి దేశం పెట్టాలే, మనకి సడన్గా మాతృ మా మాతృ నిండడానికి జ్ఞాపకం వచ్చింది. మనం ఎవరి కోసం అయితే వచ్చామో వారి శరీరం ఎక్కడ లేదు, ఇది దేశంతో పని లేదు మనకు అని ఫ్లైట్ టికెట్ రిజర్వ్ చేసుకున్నాడు. అవి బొండ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాడు అని అని ప్యాక్ చేసేసుకున్నాడు. ఎవరికింగ్ ప్యాక్ అని సెట్ చేసుకున్నాడు. అరుణాచలానికి బొంబాయి వెళ్ళాడు, హిమాలయంకు గంటలో బయలుదేరుతుంది, మైక్లో చెప్తున్నారు నాలుగున్నరకు బయలుదేరుతుంది, అందరూ ప్యాసింజర్స్ ఉంటే సిద్ధంగా ఉండమని ఇండియా విడిచిపెట్టి ఉండడానికి వెళ్ళిపోతున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం మన భగవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, మన ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఈ డబుల్ సెవెన్స్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అని ఒకసారి ఏదో జన్మాంతరం అంటే స్థితి వచ్చింది. టికెట్ క్యాన్సిల్ చేయించుకున్నాడు, మన లగేజ్ తీసుకున్నాడు, మళ్ళీ వెంటనే తిరిగి తిరిగి మనకు వచ్చేసాడు. అది జన్మాంతరం ఏ శక్తి అయితే మార్చేసింది, ఏ శక్తి అయితే అతను ఇంగ్లాండ్ నుంచి అరుణాచలం తీసుకొచ్చిందో ఆ శక్తి మళ్ళీ అరుణాచలానికి మళ్ళీ ఇండియా విడిచిపెట్టి ఇంగ్లాండ్ వెళ్ళకుండా ఆపేసింది. అది జన్మాంతర అనుబంధం అంటే ఎలా ఉంటుందని చెప్పడం కోసం మీకు ఉదాహరణకు చెప్తున్నారు. జ్ఞానం యొక్క భవిష్యత్కాలను లైనైన తర్వాత కూడా, అంటే గురువు యొక్క శరీరం కలిపోయిన తర్వాత కూడా గురువు యొక్క తోడు మనకు అనుభవం కలదు. ఏంటంటే గురువు అంటే ఆ శరీరం కాదు, గురువు యొక్క శరీరం కలిపోయిన తర్వాత కూడా గురువుతో అనుబంధం మనకు అనుభవం కలదు. చెంచుకున్నా ఉన్నా కలదు, పెంచుకున్నా ఉన్నా కలదు, సాధిస్తున్నాడు. ఈ సంఖ్యలు పెంచేసుకుందాం అనుకుంటున్నాను నేను ఎంగ్లాండ్ వెళ్ళిపోవడానికి, ఈ సంఖ్యలు పెంచేసుకుందాం అంటే కళ్ళ కనపడలేదు. కళ్ళ కనిపించే సంఖ్యలను తెలుసుకోవడం కానీ కళ్ళ కాపడిన సంఖ్యలను తెలుసుకోగలని నాకు తెలుస్తుంది. ఇంకేదైనా మనసుతోటి నిర్ణయించుకున్న నిర్ణయాలు కాదు, ఆలోచించి వచ్చిన నిర్ణయాలు కాదు, చెంటకాలు వచ్చినవి కాదు, అది మనస్సు యొక్క పరిధిలో చేస్తున్న నిర్ణయం కాదు. అది ఎక్కడో జన్మాంతరమైనటువంటి ఆ సంస్కారం, ఆ వాసన అనుబంధం ఏదో గోపతులు మామూలు వాళ్ళే అని అనిపిస్తున్నారు. ఒక్కసారి కృష్ణుడికి కనిపించిన గోపికుల యొక్క ప్రేమ లోకానికి మెచ్చి చూపించారు. కృష్ణుడికి రోజున తలకాయ పోటీ వచ్చినట్టు, రోజున గడ్డకు వచ్చిన తలకాయ పోటీ, అలా మా రోజులు బాధపడ్డాడు కృష్ణుడు తలకాయ పోడుతాడు. అప్పుడు డాక్టర్లు వచ్చారు, ఆ మందు వేశారు, ఈ మందు వేశారు, తలకాయ పోటీ పట్టడం. కృష్ణుడికి తలకాయ పోటీ వచ్చిందని భక్తులు బాధపడుతున్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, భక్తులు పాదాలు తీసుకుని భక్తుల యొక్క పాదాలలో ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి ధూళి తీసుకొచ్చి నా మొఖానికి రావాలి, తలకాయ పోటీ పాపం కానీ ఇంజక్షన్కి ట్యాబ్లెట్స్కి అరుపులకి తగ్గడం చెప్పడానికి భక్తుల్ని పిలిచారు. మీ అందరం భక్తులు మీ పాదధూళి తీసి కృష్ణుడి ముఖానికి రాయిందని, అంటే వాళ్ళే నడకండి, మేము మట్టికి రాయమంటే ఇంటర్ ఇంటే వాడు చేస్తారు. నా ప్రాజెక్ట్ వేసే మకాన్ని పెడతాం అనుకోండి, నేను మన మొత్తం వస్తుంది. దేవుడి ముఖం మీద, దేవుడి ముఖం మీద మా ప్రాజెక్టులు తీసి దేవుడి ముఖాన్ని కాస్తేయాలి. బయట తపస్సు కలిపి దేవుడు అర్థం చేస్తాం. మేము మటుకి మా ప్రాజెక్టులు కృష్ణుడికి రాయి ఇంటర్ వాడి తొలగా కూడా తగ్గుతుంది తగ్గదు. కానీ వాడి ముఖానికి మా పాదు నూడు కాస్తే, వాడి ముఖానికి భగవంతుడి యొక్క పేరుకి మా పాదు కాస్తే మాకు నరకానికి జరుగుతుంది. మేము చేతి ద్వారా నరకానికి వెళ్ళి పనులు చేసుకోం అని చెప్పారు. ఆ నోటు ద్వారా ఉండామని చెయ్యలేదు అనమాట. విషయంలో కట్టాయి కూడా తగ్గట్లేదు. ఇప్పుడు పాదగుడు కావాలి కృష్ణుడు సార్, గోపురాములు వచ్చారు. ఎవరు కృష్ణుని చూడటానికి పరమాత్మను చూడటం మ్యానిఫెస్టెడ్ గాడ్, డెకరేటెడ్ గాడ్ అంటే భూమి మీద నడిపినటువంటి దైవం. పరమాత్మకి ఆకారం లేదు, పరమాత్మకి రంగు లేదు, పరమాత్మకి పేరు లేదు. ఒక ఆకారం ధరించి, పేరు ధరించి భూమి మీద నడుస్తున్న దైవం స్వామివారు, వాసుదేవ స్వామివారు. భగవంతుని మనం చూడలే, మన కళ్ళ కనిపించడానికి రూపం ధరించి వచ్చాడు. అప్పుడు గోపులు వచ్చాయి, గోపులు వచ్చి అన్నారు కదా, మేము ఈ భగవంతుడు యొక్క వాసుదేవుడు యొక్క ముఖానికి మా పాదగూడు వేస్తాం. వారికి తలకాయ పోటు తలకి ముఖ్యంగా మేము నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నరకానికి వెళ్ళి వివరాలు కనపడ ఉంటాం మాకు అభ్యంతరం అన్నారు. అది ఎవంటి అదే అండి, గోపికులు వాళ్ళ పాదగుడు తీసి భగవంతుడికి రాస్తే వాళ్ళ తలకాయ పోటు తగ్గిందండి. ఒక మిగతా భక్తుల యొక్క ప్రేమ, గోపికుల యొక్క ప్రేమ చూడండి. మిగతా భక్తులకి ప్రేమలు క్యాలిక్యులేటెడ్ లవ్, క్యాలిక్యులేటెడ్ డివోషన్, క్యాలిక్యులేటెడ్ అఫెక్షన్. గోపి గోపతి వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ ఏమి లేదు, ఎక్కడేమి లేదు. వారికి పరమాత్మకి తలకాయ పోటు తగ్గినాయి కానీ దానివల్ల మేము నరకానికి వెళ్ళాం మాకు అభ్యంతరం లేదు. అది నిజమైన ప్రేమ. ఆ గోపికుల యొక్క ప్రేమ లోకానికి ఒక్కసారి ఎత్తి చూపించడం దానికి కృష్ణుడికి తలకాయ పోటు వచ్చింది. అది కృష్ణుడికి తలకాయ పోటు వచ్చింది అంటే గోపికుల యొక్క ప్రేమను చూపించడం కోసం. నిజులు ఎందుకు చూపినానంటే ఆ గోపికలకి కృష్ణుడి పట్ల ఎటువంటి ప్రేమ ఉందో, ఆ చాడీ గారు కూడా అటువంటి ప్రేమ. మనం ఇప్పటి నుంచి భగవంతుడి మీద ప్రేమ కల్టివేట్ చేశామనుకుంటారు. మన కామలకి అయితే ఇబ్బంది లేదు, కామ చూసేవారికి ఏమన్నా కామలో ఉన్నారనిపిస్తుంది. లోపల మనకి కనెక్షన్, ఈశ్వరుతో కనెక్షన్ వచ్చేసినప్పుడు ఇంజిన్ తోటి పెట్టి కనెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది, ఇంజిన్ కూడా పెట్టి రాజపత్రులు లోపల ఈశ్వరుతో మన కనెక్షన్ వచ్చేస్తుంది. దాచింది మనం కొనమాలని ఇబ్బంది లేదు. అందరూ ఎవరితో తన తెలంగాణ తెలియని చెప్పారు స్వరాజ్యం నెంబర్ అందరి కావచ్చు. అంటే ఇంక స్వరాజ్యం అంటే ఎంత ఇష్టం అంటే ఆయన స్వరాజ్యాన్ని కలపడుకోలేదు. ఆ స్వరాజ్యాన్ని మనం కలపడు మనం చూసుకుంటాం. ఆయన కలపడం చూసుకోలేదు స్వరాజ్యం నెంబర్ ఆయన ఐదు కావచ్చు. శరద్ గారికి స్వరాజ్యం ఎంత ఇష్టం అంటే ఆయన భార్య కంటే ఎక్కువ ఇష్టం శరద్ గారు. మా నాన్న నాకు 17వ సంవత్సరంలో పెళ్లి చేసేసాడు. నాకోటి వారికి పెళ్లి ఎందుకు, కానీ నా జయకాలంలో పెళ్లి అవసరం పెళ్లి అయిపోయింది. నా కోటి వారికి పెళ్లి తోడు కట్టలేదు. శరద్ గారి భార్య పేరు సత్యమాన చదువుతారు. నా కోటి వారికి పెళ్లి తోడు కట్టలేదు, కానీ నా జయ ప్రారంభంలో పెళ్లి ఉంది కాబట్టి నాకు 17వ సంవత్సరంలోనే నాన్నగారు పెళ్లి చేసేసారు. నాకు కావలసింది పెళ్లి కాదు, నాకు కావలసింది స్వరాజ్యం. స్వరాజ్యం భక్తులైతే సాగుతూ ఇంటికి చెబుతున్నారంటే ఈ మాట కామలకి వెళ్తే చివరిన చివరిన కామలకి ఆయన డయాబెటీస్ ఎక్కువండి. ఆయనకి తిలక్ గారు డయాబెటీస్ వాళ్ళు చనిపోయారు. డయాబెటీస్ ఇప్పుడున్న మందులు అప్పుడు లేదు. కామలకి వెళ్ళాడు. కామలకి వెళ్ళి ఒక్కసారి ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఆ జీవుడి శరీరంతో ఏర్పడే టైం వస్తాను, స్ట్రగుల్ అవుతాను. ఇలా చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఒకసారి ఆ చూసే మనుషులు గుర్తుపట్టలేకపోతున్నాడు. మంచి పోతాలతో సంబంధం తెలియపోతుంది, శరీరంతో సంబంధం తెలియపోతుంది. ఎక్కడికో ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఇలా సడన్గా మళ్ళీ స్థితి వచ్చింది. ఒకసారి చూడండి, దీపం ఆడిపోయేప్పుడు సడన్గా మంచి కటాకించి ఆడిపోతుంది. మీ దీపం కూడా ఆడిపోయేప్పుడు చూడండి మంచి వెళ్ళిపోతే సడన్గా ఆడిపోతుంది. అలాగే శరీరంతో తెలియజేయలేదు అనుబంధం, పంచభూతాలతో అనుబంధం తెలియజేయలేదు. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు మనం. మళ్ళీ ఒకసారి స్మృతి నేను మజ్జిగ పుచ్చుకుంటావా, మళ్ళీ కొన్ని పాయసీ ఏమంటావా, ఏం కావాలి, నీకేం ఇష్టం చదివిస్తాం చివరి గడిలో అంటే తిలక్కం చేయడం స్వరాజ్యం. అంతేకాదు స్వరాజ్యం కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళందరికీ నా వందనములని చెప్పండి అని చెప్పి శరీరం నుంచి స్వరాజ్యం డాక్టర్ అండ్ ఒక వాళ్ళు పేరు చేయటం చూడండి. నాకు అనిపిస్తుంది వాళ్ళు పేరు తీయడం ఏమి చూసినా ఈశ్వరుడు వాళ్ళ స్వర్గాన్ని ఇస్తాడు. స్వరాజ్యం బట్టలేట్ ఆండవుడు కాదు. ఇప్పుడు మనం ఏమన్నాడంటే సెల్ఫ్ మ్యారేజ్ బట్టలేట్ ఆండవుడు. ఎలా అంటే స్వరాజ్యం నా జన్మార్థం అని మనందరం ఆత్మజ్ఞానం సంపాదించడం మన జన్మ స్వరాజ్యం బట్టలేట్ ఆండవుడు హ్యాబిట్. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే తెలంగా చెప్పి మాట్లాడమని చెప్పలేదు. సెల్ఫ్ మ్యారేజ్ ఈజ్ మై బట్టలేట్ అండ్ ఐ విష్ హెల్త్ అని మనం చెప్పాలి. అవును ఎలా చెప్పదు, మనం ఎలా చెప్పాలి అంటే మనం ఏంటంటే మన భర్తలైతే సరఫరాలు తెలియదు. మన భర్తలైతే ఎంతో కొంత కృషి చేస్తే ఎంతో కొంత ఎఫర్ట్ చేస్తే తప్పనిసరిగా ఒక రోజు వెనక ముందు ఒక జన్మ వెనక ముందు తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మనం చేసినటువంటి కృషి, మనం చేసినటువంటి ప్రయత్నం, మనం చేసినటువంటి సాధన అది వేస్ట్ అవ్వదు. ఇప్పటికప్పుడు తప్పనిసరిగా ఆత్మసింహాసన ఆ శాంతి అన్లిమిటెడ్ పీస్, పెర్మనెంట్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్ ఆ నిర్వాణ స్థితి అది తప్పనిసరిగా మనం అనుభవించలేకపోతుంది. ఇప్పుడే అది మన ప్రాపర్ అండర్స్టాండింగ్ కనుకుంటే మన గురి లోపలను వస్తూనే పొందాలి ఇమ్మోర్టలకి, అది ఇమ్మోర్టల్ స్టేట్నే పొందాలటువంటి అది ఉంటే తప్పనిసరిగా మాట్లాడటం నుంచి మనం ఇప్పుడే ఈ గమలో విడుదల పొందుతాం. మన గురి కనుక దాని మీద ప్రతి మానవుడికి ఒక సామాన్య మానవుడు మొదలు ఒక ఏమైన మొదలు ప్రైమ్ మినిస్టర్ వరకు ఒక స్కాలర్ వరకు ప్రతి వాడికి వారికి వారి దేహం అంటే వారికి ఇష్టం. ప్రతి వాడికి దేహ బుద్ధి ఉంటుంది, ప్రతి వాడికి నామబుద్ధి ఉంటుంది. లోపలన్న సద్వస్తువు తెలియకుండా వాడి నామబుద్ధి వాడి జ్ఞాన బుద్ధి వాడు నాకు చేస్తుంది. అంచగం పరమేశ్వరుని చింతించగం పరమేశ్వరుని ధ్యానం చేయగా చేయడం ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయగా చేయడం ఆయన నామం స్మరించగా స్మరించగా ఆయన రూపాన్ని ధ్యానం చేయగా చేయగా మన దేహబుద్ధిలోంచి మన నామబుద్ధిలోంచి విడుదల పొందుతాం. ఎప్పుడైతే మన నామబుద్ధిలోంచి మన దేహబుద్ధిలోంచి విడుదల పొందామో నదిని సముద్రం ఐక్యమైనట్టే మనం పరబ్రహ్మం ఐక్యమవుతాం, గ్రామ స్థితిని పొందుతాం. అది చివరస్థితి, అది పరమస్థితి. గాలి వేస్తాంటే చెట్టు యొక్క ఆకులు ఏ విధంగా అతి ఇటు కదులుతాడంటారు, గాలి వేస్తాంటే దీపం ఎటు అతి ఇటు ఎలా కదులుతాడంటారు. ప్రతి ఇన్సిడెంట్కి పరిసరాల ప్రభావంలో ప్రతి ఇన్సిడెంట్కి నీ మనసు ఎలా ఊగుతాంటే నీ బుద్ధి ఊగుతాంటే నీతి భక్తి ఏంటి నీతి జ్ఞానం ఏంటి బయటకు తరమన్నారు. అంటే చాపల్య ఉన్నప్పుడు ఈశ్వరానికి నువ్వు అర్హుడు కాదు, ఆ చాపల్య బుద్ధి తొలగించుకోమన్నారు. నీ తెలివిచేట్లు కాదులే నిన్ను శుద్ధి చేసేది, నీ తెలివిచేట్లు కాదులే నిన్ను పవిత్రం చేసేది. యేసుక్రీస్తుంటాడు ఎంత తెలియని వాడైనా చల్లబడిపోయి నీ జుట్టు నల్లగా చేసుకోగలవా? నీ తెలివిచేటలను ఉపయోగించి నీ జుట్టు చల్లబడిపోతే నీ జుట్టు నల్లగా చేసుకోవడం శక్తి ఎవరికైనా ఉందా? ఒక రంగు రాసుకున్నా మరొక దాంట్లో నీ ఆ జుట్టు మీద తిరిగిపోతుంది. నీ తెలివిచేటలను ఉపయోగించి నీ నదులంతా ఉపయోగించి నీ చల్లబడిపోయిన జుట్టు నల్లగా చేసుకోగలవన్నదు, నల్లగానే చేసుకోలేదు. అటువంటి నీ జీవితాన్ని కేవలం నీ తెలివితేట వల్ల నీ జీవితంలో మాట్లాడు. ఆ గురువు యొక్క మౌనమే నేను పవిత్రుని చేస్తున్నావయ్యా, నేను పరిశుద్ధుని చేస్తుంది, నీకు ఏకాగ్రత పవిత్రత ప్రవీణత కలుగుతుందోయ్యా. ఏది యోగం, ఏది కౌశలం, ఏదో ఎరుపు భగవంతుడు పొందుకోతున్నాడు ఉండాలి, ఏదో అయ్యా కౌశలం, ఏదో అయ్యా ఎరుపు, ఏది మామూలు ఎడ్యుకేషన్ కూడా చేసి పనులు, ఏది కౌశలం, వాడు బుద్ధిమంతుడు వాడు మేధావి అని చెప్పడానికి ఏంటి నిర్వచనం, ఏది ప్రమాణం, ఏది ప్రమాణితో భగవంతుని అడిగితే భగవంతుడు ఏం చెప్పాడంటే ఏదో ఒక మాట మాట్లాడితే చేతుడుగా పనిచేస్తే నీ మాట వల్ల నీ పని వల్ల నీ ఉదయంలో అంతర్యామగా ఉన్నటువంటి భగవంతుని చెయ్యబడాలి. ఏది నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట నీ బుద్ధి పక్వాన్ని తీసుకురావడానికి సహాయపడాలి. అదే నేర్పు, అదే యోగం, అదే కదా స్కిల్ అంటే అదే కదా. ఏదో పని చేశాను, ఏదో పని చేశానంటే కాదు, నువ్వు చేసిన పని నీ హృదయంలో అంతర్యామగా ఉన్నా సరిగేశ్వరుని అందుకోవడానికి సహకరించాలి. ఇలా ఏదో చేశాను ఏదో చేశానంటే కాదు, నువ్వు మాట్లాడే మాట నీ దేశుడే లైఫ్, నీ దేశుడే బిహేవియర్ ఎలా ఉండాలంటే నీ హృదయంలో అంతర్యామగా ఉన్న ఈశ్వరుని అందుకోవడానికి నీ బిహేవియర్ సహకరిస్తే అదే అయ్యా. అది యోగ కర్మసు కౌశలం, యోగ కర్మసు కౌశలం అంటే కష్ట. అదే భగవంతు రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే కష్టలేని కర్మ. అదేంటది కష్టలేని కర్మ అంటే నువ్వు కర్మ ఏమిటంటే నువ్వు చేస్తున్న కర్మ నువ్వు చేస్తున్న పని అది ఎప్పుడు యోగం అవుతుంది? ఇప్పుడు కౌశలం అంటే నువ్వు చేస్తున్న పని వల్ల, నువ్వు మాట్లాడే మాటల వల్ల, నీ బిహేవియర్ వల్ల అంతర్యామిగా ఉన్నవాడు నీకు అనుభవించి నీకు అవ్వాలయ్యా. అది నేర్పు అంటే అది, ఇచ్చంటే అది, స్కిల్ అంటే అది యోగ అకర్మాసం కౌశలం. నీ మనసు అణిగింది అనుకో, నీ చేపల బుద్ధి లేదనుకో, బుద్ధి ఒకరాజమకుండా ప్రయాణం చేస్తాననుకో, ఒకసారి ఈ సృష్టిని అంతా నీకు ఎంబ్రాయిడ్ చేసుకోవడానికి వస్తుంది కదా. పరిసరాలతోటి సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. మనకు అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు శరీరాలు దగ్గరగా ఉన్నాం, మానసికంగా ఎక్కడ దూరంగా ఉంటాం. శరీరాలు దగ్గరగా ఉండి మనసులో దూరంగా ఉంటాం కంటే మనసులు దగ్గరగా ఉండి శరీరాలు దూరంగా ఉంటాం మంచిది. అందుకే అత్తాక వాళ్ళకి పరమ ప్రేమ చేయాలంటే ఏర్పాటు కాపరే మంచిది. ఒకే చోట నుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు అసలు పట్టడం కంటే దూరంగా ఉండి ఒకరినొకరు ప్రేమించడం మంచిది. ఇక్కడ చెప్తున్నాడు పరమంత్రి చూడండి, నీ ఇంద్రియాలు అన్నిపోతాయి, నీ మనస్సు అణిగిపోతాయి, నీ బలబుద్ధి నశిస్తే. కృష్ణుడు రెండాజ్ఞానంలో చెప్తాడు చూడండి, భోగాలొచ్చే జ్ఞానంలో ప్రవేశిస్తున్నాడు, అసలు ఒక భావం కూడా జ్ఞానికి రాకపోయినా సముద్రం లేక ఉంటాడు. అది రమణ మహర్షి గారు ఉదాహరణ. అరుణాచలం వచ్చినప్పుడు దేహం అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. దేహం యొక్క డెస్టినీ, దేహ డెస్టినీ ద షో ఎక్సలెన్స్. దేహం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది, దేహం ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. అప్పుడు ఆకలి బాధ, ఇప్పుడు అభివృద్ధి బాధ. కానీ జ్ఞానం సమానమే. నేను అరుణాచలం వచ్చి కొత్తగా పొందింది ఏమి లేదు, పొందం వేసిందేదో మొదలైన పొందంటే. ఇక అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది ఏమి లేదు, కానీ దేహం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది, దేహం ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నాను. కానీ లోకం ఏమనుకుంటానంటే రమణ మహర్షి గారు అప్పుడు కష్టపడ్డారు, ఇప్పుడు సుఖపడుతున్నారు. లోకం అనుకుంటాను చూసేవాళ్ళు అనుకుంటున్నారు, కానీ అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను. ఆ దేహం యొక్క ప్రారంభంలో ఎలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చిందని ఈ భేదాలన్నీ ఈ వికారాలన్నీ చూసేవాళ్ళకే. కానీ జ్ఞానం లేదు, న్యాయమే జ్ఞానం, శాంతి శాంతి, ఆనందమే ఆనందం. ఎక్కడ చూసినా ఆనందమే. మీకు పరిసరాలతో నీ మనసు ఎక్కడో గాంధీదాకా వెళ్ళక్కర్లేదు. మీరు ఒక్కసారి ఆ మనోనే దేహం ఇంద్రియ దేహం కలిగినప్పుడు, ఆ మనసు అణిగినప్పుడు, మనకు అంతర్దృష్టి కలిగినప్పుడు, మీకు సృష్టినంత క్లేశనంత పడి మానవ జాతిని యవరాశి ఒక్కసారి మీద కౌలించుకోవడానికి వస్తుంది. అలా మంచి పనులు చేస్తూనే ఉండండి, అది తయారవ్వకండి. మీ మంచి పనులు అన్ని రెడీగా ఉన్నాయి, మీ శరీరం మరణించాక మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఏ తయారవ్వకండి. మీరు చేయవచ్చు, విగ్రహాలను కూడా పూజ చేయొచ్చు, పూజలు కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మహర్షి యొక్క మహర్షి యొక్క చూపుతో సమానం కానే కాదు. అంటే ఆరోగ్యకారులు మహాత్ములతో సాంగత్యం వల్ల మనకు తెలియకుండానే ఆరోగ్యకారులు పవిత్రం అవుతాం, మన మనస్సు పవిత్రం అవుతూ ఉంటుంది, మన బుద్ధి పవిత్రం అవుతూ ఉంటుంది. ఎంత పవిత్రం అవుతుందంటే ఆ లోపలన్న వస్తువు ఎంత పరమ పవిత్రమైందో మన మనస్సు కూడా అంత పవిత్రమే సదాకారం చెందుతుంది. ఇదంతా మనిషి యొక్క చూపు వల్ల, మనుషులతో సహవాసం వల్ల నీకు ఎంత ఆటోమేటిక్ ఆటోమేటిక్ దీన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. నీకు ఆటోమేటిక్గా నీకు జరిగిపోతూ ఉంటుంది. అంటే జ్ఞానం సంపాదిస్తే నీకు జ్ఞానం ఉందా లేదానికి నీ డేటి దూషణ నేను ప్రభావం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అజ్ఞాని ఎక్కడన్నా అనుగ్రహించాలని అనుగ్రహించలేదు. జ్ఞాని ఇతరులను అనుగ్రహించకుండా ఉండాలన్నా ఇతరులను అనుగ్రహించకుండా ఉండలేదు. నువ్వు ఇప్పుడు ముట్టుకున్నావనుకో, నువ్వు ఫైల్ని ముట్టుకున్నావనుకో చేతులు కాలకుండా నువ్వు ఆఫ్ చేసుకోగలవు. ఇప్పుడు చేతులు ముట్టుకున్నప్పుడు చేతులు కాలకుండా ఉంటాయా? చేతులు కాలిపోతాడు. అలాగే మహర్షి యొక్క అనుగ్రహంలో, అవతారి పురుషుడు అనుగ్రహంలో దాని వల్ల మీదకి వచ్చినప్పుడు నీ అజ్ఞానాన్ని ఆపుకోవడం ఆపుకోలేవయ్యా, కాలు పెట్టుకుంటున్నది. నువ్వు ఇప్పుడు ముట్టుకుంటానని నా చేతి కాలకుండా చూసుకుంటానంటే సాధ్యం కాదు. అలాగే మ్యానిఫెస్టెడ్ డాక్టర్ నీకు ఆ కాంటాక్ట్ వచ్చినప్పుడు నీ అజ్ఞానాన్ని ఆపుకుందామని ఆపుకోలేవు. నిప్పు ఏదో నీ చేతి ఏదైనా వచ్చి నిప్పుని ముట్టుకోవడానికి బంద్ అయిపోతున్నావు. నీలోని ఇబ్బంది కూడా అజ్ఞానం కూడా, నీ బేద బుద్ధి కూడా அதை பர்மையை பற்றி நான் பர்ம அவ்வப்போது ஆளுமட்டாக பர்மையை பார்த்துள்ளேன். அது காய்ப்பாத்தீங்க, அஜ்யானம் காய்ப்பாத்தீங்க. நீ எல்லாம் சிந்து சிந்து சொன்னப்படைய நான் சரியா சூழ்நிலையை திருவாடுத்தினப்படைய நான் அனுப்பிச்சு நீ ஜனாங்க பண்ணிச்சு நான் அஜ்யானம் காய்ச்சி பூடிச்சேன். அதான் காய்ச்சி பூடிச்சேவனுக்கோ இதுவரை சிறுவனுக்கு மரணம் வச்சேஸ்தானோ மரணம் ஏன் தீசுக்கொஸ்தான், புனர்ஜன்மம் தீசுக்கொஸ்தான், மழையா பிரவாகம்ல கொட்டிட்டு போட்டோம். ஈ புத்தி நான் ஆ புத்திக்கு எப்படி தீசுக்கொஸ்தான், மத்திய ஜன்மனை பிரவாகம் டாக்டர் சாமிக்கொண்ட பிரவாகம் சாமிக்கொண்டு ஆ ஒட்டு வயசுக்கு தீசுகிற உடனே நீ சகாய சகாரம் அப்படின்ற போட்டு நான் தெரிஞ்சு கேட்கல. அவள் இப்படி ஆ பேங்க் ஈ பேங்க் நினைச்சு ஆ பேங்க்கு ராலேனா நீங்கள் சார் எந்த மோட்டை நான் கொஞ்சம் கொஞ்சம் விஷயம் ஆச்சரியமா இருக்கு. எப்படியோ 10 சம்வத்சரால் போடணும் என் ட்ரீம் வச்சுனா நீங்க எந்த மோட்டை நான் ட்ரீம் வச்சேன் பேங்க் அண்டே பிடிச்சேன்னா எப்படியோ 10 சம்வத்சரால் போடணும் ட்ரீம். நீ பேங்க்ல உன்னு நீ பக்கம் பேங்க்ல உன்னு நதி கடற்க நதி ஆ பக்கம் பேங்க் கலை கணிப்பிஸ்தாங்க கணக்கு அவள் கௌரவங்களை கணிப்பிஸ்தாங்க. నేను ఈ వైపు బ్యాంకులో ఉన్నాను కానీ ఈ వైపు వద్దు ఉన్నాను కానీ ఆ వైపు వద్దు లేదు ఈ వైపు వద్దునే ఉన్నాను. నాకు ఏంటో కానీ ఈ నదిని క్రాస్ చేసి ఈ నదిని దాటి ఆ వైపుకి వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు. జీవులు జీవులు అనుకోవడం అనుకోవాలి కదా, ఎవరో హోరీ నేను వచ్చాడు ఆ హోరీ నేను ఎవరో నాకు కనపడలేదు, ఎవరో జగన్ నాకు వచ్చాడు వాడు నాకు కనపడలేదు, వెనకాలే వచ్చాడు వాడి చేతితో నన్ను ముట్టుకోలేదు. మామూలుగా పిల్లలు బయలు పిల్లలు ఫుట్బాల్ ఏదైతే ఆడుకుంటారో ఆ ఫుట్బాల్ కాల్తో ఏదైతే పండుతారో ఒక్కసారి వెనకాల నుంచి వచ్చారు ఎవరో చూడలేదు వెనకాల నుంచి వచ్చినారో ఒక తల్లి కన్నాను ఒక్క తల్లి తనైతే అరపాటు రాను దూరంలో ఉన్నటువంటి వ్యవహారం దాకా అర్థం ఇప్పుడు కూడా తను కనివాడు ఎవడన్నా అది నేను సీచేకి వెళ్ళాలన్నా కానీ బోర్డు సహాయంతో వెళ్ళాలి కానీ అనుకోవట్లేదు అనుకోకుండా అసైసరంగా జరిగింది అది కూడా నేను చెప్పలేదు. ఇదే అరుణాచల చెప్తున్నాను ఈ బ్యాంకుల నుంచి నా బ్యాంక్ ఈ మధ్య నీ ప్రవాహం కాదు నీ ఎవరికి లేకుండా నీ ఎంటర్మీడియన్స్ లేకుండా నేను కాక్ చేయడం ఇవ్వండి. ఆ ఎవరేంటి భక్తులు 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 సంసారం అంటే కాలమైన సంసారం అంటే ఏంటంటున్నారంటే ఇంట్లో ఉన్న మనుషులు సంసారం అనుకుంటున్నారు. ఇంట్లో ఉన్న మనుషులు సంసారం కాదు, జన్మించడం మరణించడం మరణించడం జన్మించడం సంసారం అంటే దాన్ని ఎవరికం చేయాలంటే దేవైన ఇంటర్ఫియరెన్స్ లేకుండా మన వాళ్ళు కాదు. ఇప్పుడు మనకి పునర్జన్మ వ్యవస్థకి ఎక్కువ వస్తా ఉంటుంది దేవుడు ఉండగానే మన ఈ లోకంలో ఈ భూమి మీద ఈ ప్లాంట్ మీద మన శవం అతనికి తిరిగిపోయి మనకి విశ్వాసం చేస్తుంది. అప్పుడు మనకి కడకారి జన్మం అది చివరి జన్మం అది ఫైనల్ స్టేజ్ అల్టిమేట్ స్టేజ్ అది పొందడం కోసం కొన్ని కష్ట సుఖాలు మనం అది మెటాఫిక్స్ లో చెప్తారు అది మంత్రం కింద ఉండాలి. ఈ లాస్ట్ వరల్డ్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఈ ఫైనల్ వరల్డ్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఈ అల్టిమేట్ వరల్డ్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఫైనల్ వరల్డ్ అల్టిమేట్ వరల్డ్ నా సెక్స్ ట్రూత్ లో రాధాకృష్ణ అంటాను టు నో ద ట్రూత్ టు నో రియాలిటీ టు నో అవర్ ఎనర్జీ లైక్ ఎ డీప్ ఇన్ అవర్ లైఫ్ నేను లోపలికి దిగాలి. మీరు నిజంగా ట్రూత్ కావాల్సిందో లోపలికి వెళ్ళవలసిందో రమణ మహర్షి గారు చెప్పారు. రమణ మహర్షి గారి దగ్గరకు వచ్చాయని చిన్ననాటి స్నేహితులు 1వ తరగతి 2వ తరగతి స్నేహితులు మనం చిన్నప్పుడు చదువుకున్నాం నీ పైకి వెళ్ళిపోయావు అనే వాడు చిన్న పిల్లలు వచ్చి అంటూ చదువుకున్న వాడు వచ్చి నేను పైకి వెళ్ళలేదు నేను లేకపోతే నేను పైకి వెళ్ళిపోయాను మీరు అనుకుంటున్నారు నేను పైకి వెళ్ళలేదు లోపలికి వెళ్ళాను పైకి వెళ్ళిన వాడికి నిజం తెలియదు లోపలికి ఉన్న వాడికి తన వాళ్ళని నిజం దర్శనం చేస్తుంది. ఓం శంభో శివ 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 నారాయణ 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 బైబిల్ ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మీకు కనుక తోడ పెంచుంటే సహనం ఉంటే మీకు ఒకవేళ దుఃఖం ఉన్నా నీ దుఃఖం ఉంటే సుఖంగా ఆనందంగా శాంతిగా మరి రమణ మహర్షి గారికి మాకు ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకసారి కొన్ని కొన్ని సంగతులు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఏం మీ పరిస్థితులు బాగోలేదు అని మీకు ఒకసారి మీ మనసు కనిపిస్తూ ఉంటారు. ఆ పరిస్థితి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానికి, మీ జీవితంలో ఏ మార్పు తీసుకురావడానికి భగవంతుడు ఉద్దేశించాడు మీకు తెలియదు. మన గురించి మనకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. అంటే మీకు వరి వద్దు హరి వద్దు. అంటే మనం శాంతిగా ఉండలేమనుకోండి, మనకి శక్తి కూడా కాదు. శాంతి పీస్ టు హ్యాపీనెస్ టు